స్వయంభూస్వామి ఆయన కూడా, ఆయనకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకున్నాడు శివశర్మ. ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగాడు. ఇక ఇప్పుడు బయలుదేరాడు పరమ పవిత్రమైన ఆహ్లాదకరమైన ద్వారకానగరం. అది ద్వారకానగరానికి ఒక విశిష్టత ఉంది. అక్కడ ఎవడైనా చచ్చిపోతే వాణ్ణి తగలబెట్టి ఎముకల్ని సముద్రంలో కలుపుతారు. ఆ ఎముకలు సంవత్సరం తిరగకుండా శంఖ చక్రాలుగా మారిపోతాయి, సాలగ్రామాలుగా మారిపోతాయి. ఆశ్చర్యం. ఒక్కొక్కప్పుడు ఇప్పుడంటే తగలబెట్టాక కలుపుతున్నారు కానీ శవం కింద విసిరేసేవారు సముద్రంలోకి. సముద్రంలో శవం పడిపోయాక కొంతకాలానికి జలచరాలు భక్షించాక అస్థిపంజరం మిగిలేది. ఆశ్చర్యంగా ఆ అస్థిపంజరాల అరచేతుల్లో శంఖాలు కనపడేవి. తర్వాత చక్రాలు కొన్ని గుర్తులు కనపడతాయి. ఎముకలన్నిటిల్లోనూ సాలగ్రామాలు దొరుకుతాయి. ఈ ఎముకల్ని అంత పవిత్రంగా శంఖ చక్రాలుగా సాలగ్రామాలుగా మార్చే గొప్ప క్షేత్రం ద్వారకా సముద్రం అంటే. అందుకే అక్కడ చచ్చిపోయిన వాడి శవాన్ని తప్పక నిమజ్జనం చేస్తారు సముద్రంలో. యోగ జాతకులు అందులో కలపబడతారని చేస్తారు అన్నమాట. అది చూశాడు ఈయన స్వయంగా. శవాన్ని అందులో పారేసినటువంటి వాటిని ఒడ్డుకొస్తే వీడు చెప్పింది నిజమా లేదా అని చూస్తే అరచేతిలో ఒక ఎముక శంఖంగా మారిపోయి కనపడిందిట. అవి కళ్ళారా చూశాడు. ఇది నేను చెప్పిందంతా కూడా కాశీఖండంలో రాయబడి ఉంది, కానీ నేను స్వయంగా చూశాను. ఎందుకంటే ద్వారకలో 4 సార్లు సప్తాహం చేశాం మేము. అందులో 2008 సంవత్సరంలో అపూర్వంగా సప్తాహం చేశాం. 2009లో ఆ సప్తాహానికి 200 మంది వచ్చారు. ఏం జనం, మేము ఎక్కడికి ఎత్తరికెళ్ళినా మినిమం 200-300 మంది వస్తారు. అంతకుమించి ఎక్కువ బద్దెను మొయ్యలేక కానీ, లేకపోతే ఆర్గనైజర్స్కి ఓపిక లేక కానీ, లేకపోతే రావడానికి చాలామంది ఉన్నారు. అందులో మా వెంకటరాజన్ గారు, వాళ్ళ చెల్లెలు, వీళ్ళంతా ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 5 ఏళ్ల నుంచి తెగ తిరుగుతున్నారు మాతో పాటు యాత్రలకి. సరే, ఇదంతా పక్కన పెడితే అసలు మీకు ఇంకో రహస్యం చెప్పనా. నాకు చాలా కాలం పాటు యాత్రకు వచ్చినటువంటి వాళ్ళలో ఒక ఆవిడ కనపడి దండం పెట్టిపోయేది. ఆవిడ పొట్టిగా ఉండేది, కొంచెం ఎర్రగా ఉండేది, కొంచెం ముసలావిడ, కొంచెం తెల్ల జుట్టు ఉండేది. ఆవిడకి జుట్టుకి రంగు వేయడం చేతకాని అమాయకురాలండి. ఆవిడ దండం పెట్టిపోతూ ఉంటే ఎవరమ్మా మీరు అన్నాను ఒకసారి. ఎప్పుడు 2002 అంటే 12 ఏళ్ల క్రితం. అదేంటండి మీ ఊళ్ళో సువర్ణ లింగయ్య గారి చుట్టానండి అంది ఆవిడ. మా ఊళ్ళో సువర్ణ లింగయ్య గారు ఎవరున్నారన్నా నేను. అదేంటండి సువర్ణ లింగయ్య గారి బావమరిది మీ స్టూడెంట్ కదా, నేను అప్పుడు సిఆర్ రెడ్డి కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవాడిని కదా అందుకని. అంటే మళ్ళీ అనుమానం వచ్చింది నాకు. అప్పుడు చివరికి వెలిగింది నాకు, సువర్ణలింగయ్య గారు అంటే నాకేం తెలుసు, బోల్డ్ లింగాలు ఉంటాయి మా ఊళ్ళో, అందులో ఈ సువర్ణలింగం ఏమిటో రజతలింగం ఏమిటో ఇవేమో తెలియదు నాకు, ఎలా అనుకునేవాడిని నిజంగా చెప్తాను నాకు. ఆ తర్వాత తెలిసింది ఆయన భార్య అరుణ పరమ భక్తురాలు. ఈ అరుణకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఒకళ్ళు ఇద్దరున్నారు తెలియదు, నా శిష్యుడు వాడు శ్రీపాద, వాడి పేరు శ్రీపాదరావు. వాడు కాలేజీలో నా దగ్గర స్టూడెంట్, బీకామో బీఎస్సీయో చదివాడు. నేను అప్పుడు డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్గా ఉండేవాడిని. వాడు రోజు వచ్చి రకరకాల కబుర్లు చెప్పి పాఠం కంటే కబుర్లు ఎక్కువ చెప్పేవాడు. వాడు నా దగ్గర గురువు గారిని కాకపడితే అటెండెన్స్ ఇస్తారని ఒక నమ్మకం అందరికీ. అందుకని గురువు గారు మీరు పద్యం చదువుతూ ఉంటేనండి శ్రీనాథుడు దిగొచ్చినట్టుందండి అనగానే పొంగిపోయి వాడికి అటెండెన్స్ ఇచ్చేవాడి వంటి. అదో బలహీనత ఏం చేస్తాం మానవులకి, అప్పట్లో అలా బలహీనత ఉండేది పొగిడితే. ఇప్పుడు పొగిడిన ఒకటే తగిన ఒకటి అనుకోండి. నేను చెప్పింది ఏనాటువంటి 1993 అంటే 21 ఏళ్ల క్రితం. ఆ శ్రీపాద గారి అక్కగారి భర్త గారు సువర్ణలింగయ్య గారు అని తెలిసింది. వీళ్ళంతా 1998 నుంచి నా ఉపన్యాసాలకి ఇలా తీర్థయాత్రలకు వచ్చారు. దాంతోపాటు అంతఃపురం 95లో వాటిలో కూడా యోగాభ్యాసం ఏదో చేసేవారు. గురువుగారు ఏదైనా పురాణం చెబుతూ ఉంటే వీరెవరు నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. ఓహో వీళ్ళ వాళ్ళ చుట్టం మీరా అన్నాను. అదిగో ఆవిడే ఆ పొట్టావిడ విజయలక్ష్మి గారు. పొట్టావిడైనా గట్టావిడ కొంచెం ఎర్రగా ఉండేది. మా ఇప్పుడు కూడా ఎర్రగానే ఉన్నారు అనుకోండి, అప్పుడు ఇంకొంచెం ఎర్రగా ఉండేవారు. సరే ఆవిడ చెప్పారు ఎన్ని యాత్రలకు వచ్చామండి అని. మీరు కూడా బృందావనం వచ్చారు కదమ్మా, ఇంకా చాలా యాత్రలకు శ్రీలంక అవి వచ్చారు. వీళ్ళంతా యాత్రలకు వచ్చినటువంటి వాళ్ళలో కొంతమంది ద్వారకలో నిజంగా ఎముకలలో చూశారు. అందుకు చెబుతున్నాను నేను, ఇప్పటికి కూడా మీరు ద్వారక వెళ్ళి వీలుంటే ఎక్కడైనా సముద్రం నుంచి కొట్టుకొస్తే శవాలను చూడండి, అందులో అవి కనపడతాయి. నమ్మి చెయ్యాలి. ఆ నమ్మి భక్తి శ్రద్ధలతో తీర్థయాత్రలకి కొంతమంది రావడం వల్ల ఆ ఫలితంతో మందనిలో వరుసగా ప్రతి సంవత్సరం ఈ కిందటి సంవత్సరం భాగవత సప్తాహం, ఈ సంవత్సరం కాశీ వైభవం చెప్పగలుగుతున్నాం. అందువల్ల గురువుల్ని రహస్యముగా అనుకరించినటువంటి వారు లోకానికి ఒక విశిష్టమైన మేలు చేయగలుగుతారు. ఇవన్నీ స్వయంగా శివశర్మ చూశాడు, పులకించిపోయాడు. ద్వారకాధీశ్వరుడు అప్పట్లో జగన్నాథుడు అనేవారు. అప్పటికింకా కృష్ణుడి అవతారం లేదు కదా, అందువల్ల ద్వారకా జగన్నాథుని భక్తి శ్రద్ధలతో పూజించాడు. ద్వారక అంటే ఇప్పటిది కాదు సుమా, కృష్ణుడు పుట్టని క్రితం ద్వారక లేదనుకోకండి. ఎప్పుడో రైవత మనువు కట్టాడు అక్కడ గొప్ప నగరాన్ని, దాన్ని పూర్వం కుశస్థలీపురం అనేవారు. ఆ రైవత మనువు ఐదవ మనువు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు తర్వాత మళ్ళీ కృష్ణుడు ఆ శిథిలముల మీద ద్వారకా నగరాన్ని పునర్నిర్మాణం చేశాడు. కాబట్టి ద్వారక ఎప్పుడు ఉన్నది, ద్వారకలో మొదట్లో ఉండే స్వామివారు జగన్నాథుడు అని పిలువబడేవాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మగా అవతారం ఎత్తాడు. అవన్నీ చూచి సముద్రంలో స్నానం చేసి గోమతి నదం అందులో కలుస్తుంది, సంగమం అవుతుంది, సముద్ర సంగమం. ఆ సముద్ర సంగమంలో స్నానం చేసి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాడు. అక్కడ బంగారం దానం చేస్తే చాలా పుణ్యం, అందుకని యథాశక్తిగా సువర్ణ దానం చేశాడు. ఇవన్నీ చేసి చేసి చిట్ట చివరికి కొంతమంది యాత్రికులు పిలిస్తే వారితో కలిసి హుటాహుటిన నడిచి చివరికి మాయాపురం చేరాడు. మాయా అన్న హరిద్వారం అన్న ఒకటే. సప్తమోక్షపురాలలో మాయాపురానికి ఒక విశిష్టత ఉన్నది. ఒకప్పుడు సృష్టి ఆరంభకాలంలో శ్రీ మహావిష్ణువు భూమి మీదకి అడుగు పెట్టినప్పుడు మొట్టమొదట కాలు పెట్టిన స్థలం హరికి అది ద్వారము కనుక హరిద్వారము అన్నారు. అదనమాట, విష్ణువు వైకుంఠం నుంచి భూమి మీద మొట్టమొదట అడుగు పెట్టిన స్థలం హరిద్వారము. ఎవరైనా ఒక ఇంట్లోకి అడుగు పెట్టాలంటే సింహద్వారం ఉండాలి కదా, అది ఆ హరికి సింహద్వారం, అందుకని హరిద్వారం అన్నారు. కొందరు మాయా అంటారు, దాన్ని పురుషోత్తపురం అంటారు. ఈ విధంగా నిరంతరం పిలుస్తారు. అక్కడ గంగానది మధ్యగా ప్రవహిస్తూ ఉంటే అటు ఇటు రెండు ఉత్తమమైన కొండలున్నాయి. ఒక పర్వతం మీద మానసాదేవి ఉంటుంది, మరొక కొండ మీద చండీదేవి ఉంటుంది. ఈ చాముండాదేవికి మానసాదేవికి నిలయమైన దివ్యస్థానం అది. అందులో మానసాదేవి స్వయంగా శివుడి మనస్సు నుంచి పుట్టిన పుత్రిక, శివుని మానస పుత్రిక. ఆవిడకే నాగదేవత జరత్కారువు అని కూడా పేరు. ఎవరికైనా నాగదోషం ఉంటే ఈ మానసాదేవి దగ్గరికి వెళ్ళి మంగళవారం నాడు శుక్రవారం నాడు పూజించారంటే వెంటనే నాగదోషాలు పోతాయి. ఆవిడ భూలోకంలో చాలా కాలం పాటు మానవులను అనుగ్రహించడానికి తన జాతి వారిని పాముల్ని వెంట పెట్టుకు తిరిగిందన్నమాట. ఈవిడే తర్వాత వాసుకి చెల్లెలుగా జరత్కారువు అనే పేరుతో కూడా పుట్టింది. మీకు ఎప్పుడైనా వీలుంటే నాగుల చవితన సినిమా ఉంది, ఆ సినిమా చూస్తే ఈ కథను నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. శివుడి మానసపుత్రిగా పుట్టింది, ఆవిడ మానస అని పిలిచేవారు. మొదట్లో ఆవిడ కూడా కోపంతో తిక్కతో ఉండి ఆ తర్వాత మళ్ళీ పశ్చాత్తాపం పొంది శివుణ్ణి ఉపాసించి శివానుగ్రహంతో కొండ మీద మానసాదేవిగా వెలిసిందనమాట. మరో పక్కన చండముండాసురనిషూదిని, చండముండాసురుల్ని చంపి చాముండ లేక చండి అనే పేరుతో అమ్మవారు కొండ మీద ఉన్నది. ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఈయన. అక్కడ మండలం రోజులు ఉన్నాడు ఏకంగా. నిరంతరం బిందు సరోవరం నుండి గంగానది అక్కడికి వచ్చి ఉధృతంగా ప్రవహిస్తుంది, చాలా వేగంగా ఉంటుంది హరిద్వారకం కంటే. ఏం ప్రవాహం అండి అదనమాట, లుటదభంగ తరంగము అంటే. లుటత్ అంటే ఇలా దొల్లుకుంటూ వెళ్ళడం, నీళ్లు ఒక్కోసారి వరదలు వచ్చినప్పుడు ఇలా ఇలా దొల్లుకుంటూ పోతాయి. లుటత్ అంటే అలాగ దొల్లుకుంటూ వెళ్ళుట. అభంగం ఎక్కడ ఎడతెరిపి లేదు, కెరటానికి కెరటానికి మధ్యలో గ్యాప్ లేదనమాట. అలా గ్యాప్ లేకుండా వరసగా ప్రవహిస్తుంది అక్కడ గంగ. అటువంటి గంగా నదీ తీరానికి వెళ్ళాడు. ఈయనకు ఒక ఇబ్బంది వచ్చింది అక్కడ. ఎక్కడైనా కూర్చుని జపం చేద్దామంటే జనం వచ్చి కాళ్ళు పట్టుకుని ఓ పువ్వు కాలు మీద పెట్టి ఓ 10 రూపాయలు చేతిలో పెడుతున్నారు. ఈయనకేమిటి, జపం చేసుకోవడానికి వచ్చాడు కానీ పురాణం చెప్పడానికి రాలేదు. వచ్చిన వాళ్ళల్లా అమ్మవారిని బలివ్వడానికి ముందు అమ్మవారికి మేకపోతికి బొట్టిట్టుగా ఈయనకి బొట్టు పెట్టేసింది. అంత బొట్టు 10 రూపాయలు పెడుతూ ఉంటే డిస్టర్బ్ అయిపోయింది. అది తప్పు కాదు, నిజానికి అది మంచి పద్ధతే, మీ దృష్టిలో మీకు పుణ్యం. కానీ ఈయనకేమిటి, నేనేదో ఏకాంతంగా జపం చేసుకుందామని గుర్తుంటే అందరూ వచ్చేంత బొట్టెట్టి అక్కడ డబ్బులెట్టి కాళ్ళ మీద పువ్వులు వేస్తున్నారు, నా జపం పాడైపోతుంది అనుకున్నాడు. దాంతో భక్తుల మీద విసుక్కున్నాడు. భక్తుల మీద ఎవరైనా విసుక్కుంటే వాళ్ళకి చాలా ప్రమాదం సుమా, గుర్తుపెట్టుకోండి. మీలాంటి పుణ్యాత్ములు వచ్చేంత బొట్టు పెడితే చెట్ పట్టకండి అని నేను అంటే అది డేంజర్ అని చెప్పాడు ఎంత గురువు అయినా. ఎందుకంటే మీ భక్తి అది, మీకు అమాయకత్వం ఉంది, కల్లా కపటం తెలియదు. శాస్త్ర ప్రకారంగా గురువులకి సింధూరం పెట్టి పూజించమన్నారు, మీరు పూజించేస్తారు. కాళ్ళు పట్టుకోమన్నారు, పట్టుకుని బడుక్కు లాగేస్తారు. అది మీ పుణ్యం, అది మీ భక్తి, అది మీ శ్రద్ధ. అది అయ్యో కాళ్ళు లాగేస్తే ఆయన పడిపోతాడు కాదు, గురువుగారు కాళ్ళు పట్టుకోమని శాస్త్రం. వాడు పడితే నాకెందుకు, పాదాలు దక్కితే చాలు, నీ పాదసేవ చాలు. ఇది సందేహం లేకుండా భక్తి, అలా చేయటం పుణ్యమే. ఈయనకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటే పాపం ఏకాంత జపం చేసుకుందామని వచ్చాడు. ఏకాంతంగా ఉందామంటే కాంతలంతా వచ్చి కాళ్ళు కట్టుకుంటున్నారు. అందుకని ఒకరోజు ఏం చేశాడు, భక్తుల మీద విసుక్కున్నాడట. ఆ విసుక్కోవటం వల్ల ఎంత నష్టపోయాడో చెబుతాను ఇప్పుడు మీకు వచ్చే కథ. అందుకే నేను మీరు కాళ్ళు లాగినా జుట్టు బీకినా భక్తితో అలా ఉండిపోతానంతే. అయ్యి బాబా మీ జోలికి వస్తే ఇంకేమన్నా ఉందా, మిమ్మల్ని విసుక్కున్నాడా, వీడు పుసుక్కుని వెళ్ళిపోవలసింది. నాకు అన్నిటికంటే భక్తులంటే భయం. భగవంతుడి కంటే భక్తులు గొప్పవాళ్ళు ఉండవు. భగవంతుడిని విసుక్కున్నా ఆయన క్షమిస్తట, భక్తుల్ని విసుక్కుంటే మాత్రం క్షమించడు. అందుకే భక్తులందరూ భగవంతుని కంటే ఎక్కువ. పాలకురికి సోమనాథుడు బసవ పురాణంలో ఎంత బాగా రాశాడో తెలుసా, పయోధిఘనమే పయోధికన్నను పయోధి దాల్చిన పృథ్విఘనమ్మగు, పృథ్విఘనమ్మే పృథ్వికన్నను పృథ్విని దాల్చిన సహస్రపణియగు శేషుడు ఘనమగు, శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంగలరావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు, పార్వతి ఘనమే పార్వతి కన్నను పార్వతినే తన సగముగ దాల్చిన శివుడు ఘనమ్మగు, శివుని కన్న శివ భక్తుడి ఘనమగు స్వామి కోడల సంగమదేవా అన్నాడు. ఈ లోకంలో అన్నిటికంటే గొప్పది సముద్రం. ఎందుకంటే ఎక్కువ జలం ఉంటుంది భూమి చుట్టూ, భూమి తక్కువ ఉంటుంది. జలం ఎక్కువగా ఉండి ఎన్నో ప్రాణులకి నిలయము కనుక సముద్రం గొప్పదంటారు. రాముణ్ణి కూడా సముద్రయవ గంభీర్యే, సముద్రుడిలా గంభీరుడు అన్నారు. అందువల్ల సముద్రం గొప్పది. కానీ మళ్ళీ ఏమంటున్నాడు రెండో పాదంలో, సముద్రం గొప్పదా, సముద్రం గొప్పది కాదు. సముద్రం ఎంత గొప్పదైనా సముద్రం మధ్యలో తక్కువగా ఉన్నప్పటికీ భూమి గొప్పది. ఎందుకంటే ఈ భూమి ఎంతో మంది మానవులకి జంతువులకి నివాస స్థానమై అన్నం పెడుతోంది, అన్నపూర్ణ ఇదే. అందువల్ల సముద్రం కంటే భూమి గొప్పది. మళ్ళీ భూమి గొప్పదా, భూమి గొప్పది కాదు. ఎందుకంటే భూమి సముద్రంలో మునిగిపోకుండా తన 1000 పడగల మీద నిరంతరం మోస్తున్నాడు కనుక భూమిని మోస్తున్న శేషుడు గొప్పవాడు. మళ్ళీ తర్వాత ఏమంటున్నాడు, శేషుడు ఘనమే శేషుడు గొప్పవాడు కాదు. ఎందుకనంటే శేషుడి కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంఘల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు. ఆదిశేషుణ్ణి తరచుగా తన కాలికి గజ్జె కింద కట్టుకుని శివుడితో తాండవ నృత్యం చేస్తుంది పార్వతి. పార్వతీదేవి శివుడితో నృత్యం చేసేటప్పుడు ఏం చేస్తుందో తెలుసా, కుడి కాలికి ఆదిశేషుణ్ణి ఇలా కట్టేసుకుంటుంది. అప్పుడు ఆదిశేషుడు ఆవిడ కాలికి పట్టా అయిపోతాడు. మీరు ఆడవాళ్ళ కాళ్ళకి గజ్జెలు కట్టుకుంటారుగా, అలా గజ్జె. ఎడమ కాలికి వాసుకిని కట్టుకుంటుంది. కట్టుకుని గల్లు గల్లుమని ఈ కాలి అందులు శబ్దం చేస్తూ ఉండగా శివుడితో తాండవ నృత్యం చేస్తుంది. అందువల్ల ఆదిశేషుడు ఎంత గొప్పవాడైనా అంత ఆదిశేషుణ్ణి తన కాలి గజ్జిగా మార్చుకుంది గనక అమ్మవారు గొప్పది. మళ్ళీ ఏమన్నాడు, ఆ అమ్మ గొప్పది కాదు. ఎందుకంటే ఇంత అమ్మవారిని తన శరీరంలో అర్ధభాగంలో వామభాగంలో నిలబెట్టుకున్న మహామహేశ్వరుడు శివుడు ఘనము, ఆయన గొప్పవాడు. చివరికి వచ్చేసరికి మళ్ళీ ఏమంటున్నాడు, శివుడు ఘనమే శివుడు గొప్పవాడు కాదు, శివుని కన్నను శివుని నిలిపిన భక్తుని మనమది సర్వఘనమ్మగు. శివుణ్ణి మనస్సులో పెట్టుకున్నాడుగా భక్తుడు, కాబట్టి అంతటి శివుడిని మనస్సులో పెట్టుకున్న శివభక్తుడి హృదయం గొప్పది, శివుని కన్న శివభక్తుడి ఘనమ్మగు అన్నాడు. ఈశ్వరుడి కన్నా ఈశ్వర భక్తుడు గొప్పవాడు, హరి కంటే హరిభక్తుడు గొప్పవాడు, గురువు గారి కంటే గురు భక్తుడు గొప్పవాడు. అందువల్ల భక్తుల స్థానం ఎప్పుడూ గొప్పది. ఈయన పొరపాటున నా జపానికి అడ్డం వస్తుందనుకుని కాళ్ళకి దండం పెడుతూ పువ్వులు పెడుతూ బొట్టు పెడుతున్న ఆడవాళ్ళని హే జపం చేసుకుంటాను దూరంగా పడి అని విసుక్కున్నాడు. ఇంకా మీదట మీరు గుర్తుపెట్టుకోండి, భక్తులు ఏదన్నా చేస్తూ ఉంటే తొందరపడి వాళ్ళని విసుక్కు అవ్వకండి. చెప్పాల్సి వస్తే మెల్లిగా చెప్పండి, ఏమండి అంతంత బొట్టు కాకుండా కొంచెం చిన్న బొట్టు పెట్టండి అనండి. ఒకవేళ మీ అందానికి ఏమన్నా తేడా వస్తే కానీ ఏ ఏమిటా బొట్టు ఏమిటా దండం అని విసుక్కోకూడదన్నమాట. చూశారో లేదో, ఇది సూచన కింద భావించాలి. భక్తులకు అపచారం చేస్తే భగవత్ అపచారం కంటే ఎక్కువ అపకారం. ఆ భాగవత అపచారం సహించనన్నాడుగా. అంబరీషుడు జోలికి వెడితే దుర్వాసుడి పని అయిపోయింది, అదే విష్ణువు జోలికి వెడితే ఆయన ఏం పట్టించుకోడు, ఆ నా నెత్తి మీద కాలు పెట్టినా నా ఒకటే అంటాడు ఆయన. ఇప్పుడు ఏం చేశాడు ఈయన, హరిద్వార్లో జపం చేసుకుందాం అనుకుంటున్నాను, ఈ ఆడవాడు పొద్దున్నే వచ్చి నా కాళ్ళు అట్టుకు లాగుతున్నారు, వీళ్ళకి కనపడకుండా దూరంగా పోదామని ఏం చేశాడు, దూరంగా ఆ గంగా తీరంలో అంటే అందరూ స్నానము చేసే రేవులకి 5-6 మైళ్ళు ఎగువకి వెళ్ళిపోయాడు. అక్కడికి మనుషులు వెళ్ళరు, అడవి అది. ఆ అడవిలో ఇసుకలో ఉన్న ప్రదేశంలో గంగలో దిగి అక్కడ స్నానం చేస్తూ అక్కడే జపం చేసుకుంటూ ఒడ్డు మీద ఉండిపోయేవాడు చెట్ల కింద. అంటే ప్రజలకు భక్తులకు దూరంగా వెళ్ళిపోయాడు. ఓ 10 రోజులు బాగానే గడిపాడు. 11వ రోజు ఏం చేశాడు, శుభ్రంగా స్నానం చేశాడు, జపం చేశాడు, విభూతి పెట్టుకున్నాడు, మంచి రాగి గిన్నె ఆయనతో పాటు ఆహార పదార్థాలు అవి పట్టుకెళ్ళాడండి, గిన్నెలు తపేళాలు అంతా కావిడిలో మోసుకుపోయాడు. ఒక రాగి గిన్నె ఉంది, ఆ రాగి గిన్నెలో పెసరపప్పు బియ్యము పోసి ఒడ్డున 3 రాళ్ళు పెట్టి అన్ని కట్టెలేగా అక్కడ చక్కగా ఆ కట్టెలు వెలిగించి గంగాజలం అందులో పోసి అన్నం వండుకున్నాడు. పెసరపప్పుతో కూడిన అన్నం, పులగం లాంటిది, అది చక్కగా ఉడికాక తినేద్దాం. దానికైతే ఇంక వేరేం పెద్ద అక్కర్లా. కూడా పచ్చళ్ళు పెట్టుకెళ్ళాడు, ఎందుకైనా మంచిదని. కొంచెం అరుడు గారిలాగే బుర్ర ఉన్నవాడు, గోంగూర పచ్చడి, దబకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, అదేమిటంటే చింతకాయ పచ్చడి కూడా తెచ్చుకున్నట్ట. అందులో చింతకాయ ప్రత్యేకంగా రాశాడు, ఎందుకో మరి కాశీఖండలో వ్యాసుడికి ఇష్టమో శ్రీనాథుడికి ఇష్టమో తెలియదు కానీ మొత్తం మీద ఇవన్నీ తెచ్చుకున్నాడు. కూడా ఉప్పు పప్పు కూడా తెచ్చుకున్నాడు. ఇదంతా వండుకున్నాక ఈ పులగం కాస్త పచ్చడి వేసుకుని తిందామని ఆయన ఉద్దేశం. అన్నం ఉడుకుతోంది, అత్యసరి అంటారు దాన్ని. ఇప్పుడు కుక్కర్లో పెడితే అన్ని అత్యసరులే, పూర్వకాలంలో గంజి వార్చేవారు, ఇప్పుడు అలా వార్చకుండా వీడు అత్యసరి వేసుకున్నాడు. అన్నం తినాలి కదా, మరి గిన్నెలో తినలేడు కదా, అందుకని పక్కన మోదుగు చెట్టు ఉంటే ఆ మోదుగాకులు కోశాడు. అక్కడ పక్కన పుల్లలు పెట్టి ఆ మోదుగాకు బాగా కుట్టుకున్నట్ట, పుల్లలు పైకి రాకుండా జాగ్రత్తగా ఆకు పెద్ద ఆకు సిద్ధం చేసుకున్నాడు. ఆకు వేసి కడిగాడు, చింతకాయ పచ్చడి బాగా వేసుకున్నాడు. ఇంకా వేరే పచ్చళ్ళు మిగతా తర్వాత చూద్దాంలే, చింతకాయ చాలి పాటు కనుక్కున్నట్టు పాపం. నీళ్లు తెచ్చుకున్నాడు ఆపోసరికి, అన్నం ఉడికి సిద్ధం అయ్యింది. మళ్ళీ నొక్కి చూశాడు ఎక్కడన్నా ఉడికిందా లేదా అని. అన్నం నలుబాయి లేకుండా చూసుకునేవారు పూర్వం, కొంచెం ముతగ్గా లేకుండా, ఆ బాగా ఉడికింది అనుకున్నట్ట. ఆ తర్వాత మొత్తం అన్నం అంతా వడ్డించుకున్నాడు. ఆయన రోజు ఎక్కువ తినేవాడు కదట, 4 కేజీల బియ్యం అన్నమే తినేవాట ఆయన, కుంచెడు బియ్యం అన్నం. పూర్వం ఆ మాత్రం తినేవారు లేండి. నా చిన్నప్పుడు నాకు ఓ మాస్టర్ కనపడేవాడు, బోర్డు స్కూల్లో పనిచేసి, అప్పుడు బోర్డు స్కూల్ అనేవారు ఏమిటో, ఎలిమెంటరీ స్కూల్ని, అందులో పనిచేశాడు ఒక ఆయన. ఆయన అందరూ ఎందుకో ఊళ్ళో మాస్టర్ అనేవారు. ఆయనకి 70 ఏళ్ళు దాటాక ఒకసారి నాకు బస్సులో కనపడ్డాడు ఆయన. అందరిలాగే నేను కూడా మాస్టారు కులాసాగా ఉన్నారా అని అడిగాను. ఏం కులాసానైనా, కూ లేదు లాసే అన్నాడు ఆయన. కులాసాలో కూ పోయింది అంతా లాసే అన్నాడు. ఏం మాస్టారు అన్నాను, ఏం చెప్పనరా ఆయన, 40 కంటే గారెలు తినలేకపోతున్నాను రా బాబు, డైజెషన్ పోయింది అన్నాడు ఆయన. 72 ఏళ్ళు ఎంతో ఉన్నాయి, 40 కంటే తినలేకపోతున్నట్ట, డైజెషన్ పాడైతే. అంటే డైజెషన్ బాగున్న రోజుల్లో ఎంత తిన్నాడో ఆలోచించండి. ఆయన కూడా మందని అగ్రహారపురం వాళ్ళకి కాస్తంత బంధువేలండి. మీ పూర్వకాలంలో 80 వేసి బూరెలు, 5-6 బూరి ఎంతంత బూరి అలా తొక్కి, సంస్కృతంలో భూరి అంటే పెద్ద అని అర్థం, అసలు అది భూరి కాదు భూరి, దాన్ని నొక్కి దానిలో నెయ్యి పోసుకుని అని కలిపి వేస్తూ ఉంటే లోపలికి, ఓరి బాబు అంటే తినడం కూడా కాదు. రోజు గోదావరి దాకా నడిచేవారు, నడిచి మళ్ళీ పరిగెత్తుకొస్తే ఈ తిన్నది అరిగేది. గోదావరికి నడవకుండా ఇంట్లో కూర్చొని తిన్నాడా, వీడి కడుపు గోదావరి, ఈ బాత్రూంలో పెద్ద గోదావరి. కాబట్టి బాగా వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉండేవారు, శరీరం దృఢంగా ఉండేది, ఎక్కడ విష కషాయాలు లేవు కదండి, అంత ప్రకృతి కదా. అందుకని ఆ రోజుల్లో అంతంత భోజనం చేసేవారు. పాప ఎంత భోజనం వడ్డించుకున్నాడు, నీళ్లు చేతిలోకి తీసుకున్నాడు, ఆపోసిన పట్టడం అంటాం దాన్ని. ఆపహ అంటే నీరు, నీటిని మంత్రపూర్వకముగా విస్తరి చుట్టూ తిప్పి, అశనము అంటే ఆహారము, నీటిని ముందు ఆహారంగా తీసుకుంటున్నాం గనక ఆపోసన, ఔపోసన, ఔపోసన ఇవి కాదు, ఆపోసనము అంటాం. ఇది ఎత్తాలి, నీళ్లు తీసుకున్నాడు, వెంటనే శరీరం అంతా గంచ గంచ గంచ, చలి పుట్టేసింది, ఓని వణుకొచ్చేసింది, చలి జ్వరం, మెడలు నిప్పులు పుట్టాయి. ఆపోసనం వెతున్నంతలోన వేకి పుట్టెను మెడలల్లా నొప్పదొచ్చే కనులు బైరులు గమ్మే. పాపం చూసారా యోగం, అంత ఆకు వేసుకున్నాడు, అన్నం పెట్టుకున్నాడు, పాపం చింతకాయ పచ్చడి వేసుకున్నాడు, తీరా అన్నం తినడానికి చేతిలోకి నీళ్లు పోసుకో కానీ ఆ నీళ్లున్న చెయ్యలా వాలిపోయి నీళ్లు కింద పడిపోయాయి. భయంకరమైన చలి పుట్టేసింది, మెడలు నొప్పి పుట్టేశాయి, కళ్ళు బైర్లు గమ్మాయి, చెవుల్లోంచి ఏదో తెలియని వేడొచ్చేసింది. విస్తరాకు పక్కనే జారిపోయాడు. ఒక చెయ్యేమో విస్తర మీద పడిపోయింది శవభక్ష భోజనంలాగా, హస్తం విస్తర మీద, వీడు పక్కకు పడిపోయాడు. ఇంకా వీడికి మతిపోయింది, దాన్ని ఏమంటాం కోమా, ఒక రకమైన నిస్పృహలోకి వెళ్ళిపోయాడు, స్పృహ లేని తనలోకి వెళ్ళిపోయాడు. కళ్ళు మూతలు పడిపోయాయి, ఆ ఆకు మీదే కొద్దిగా ఇలా కదులుతున్నాడు. ఆ పూర్తిగా ప్రాణం పోలా, ఊపిరుంది, తెలుస్తోంది కానీ కదలలేడు. లోపల లోపల వాడికి ఊహ వచ్చిందిట, అయ్యో ఈ జ్వరం పుట్టడంతో నేను చచ్చిపోతున్నాను, అర్థమైపోయింది, నా శరీరం వెళ్ళిపోతుంది, దీనికి మందు లేదు, ప్రాణం పోతోంది, ఒక్కసారి పోవటం లేదు, శరీరం అంతా ఏదో తెలియని భయంకర వేదనకి గురైపోయింది, ఈ వేదన ఈ ఆవేదన తట్టుకోలేకపోతున్నాను, ఇంక ఇప్పుడు లోపల ఏమిటి ఏడుపు, ఒంటరిగా మా ఆవిడ ఏమైపోతుందో, నా ఆస్తి ఏమైనా పాడు చేస్తుందా, విధవయ్యి నా భార్య ఎటుల బ్రతుకు, వీడు చచ్చిపోతున్నాడు రేపటి నుంచి విధవయ్యి నా ఆవిడ ఏమైపోతుందో, ఐదిళ్ళు కట్టాను, ఆ ఇళ్ళన్ని నా కొడుకులు అమ్మేస్తారో ఉంచుతారో లేదో, మంధనిలో కట్టాను, హైదరాబాద్లో కట్టాను, ఇంకో తోట కట్టా, ఈ కొంపలన్నీ మా పిల్లలు సక్రమంగా ఉంచుతారా లేదా, మా ఐదారు గొడవ, ఇవన్నీ వస్తున్నాయి ఆలోచనలు అన్నమాట. రేపు పొద్దున్న నా కూతుళ్ళేమవుతారో, ఇంట్లో వచ్చేటప్పుడు చెప్పడం మర్చిపోయాను, మా దొడ్లో గొయ్యి తవ్వి 10,000 బంగారు కాసులు దాచి వచ్చాను, అర్రే దాచానని చెప్పడం మర్చిపోయానే, మా ఆవిడకి అవి ఏమైపోతాయో, ఆ ఇల్లు పొరపాటున ఎవరికైనా అమ్మేస్తే వాడు తవ్వి ఆ పాత్ర పట్టుకుపోతాడేమో, ఈ డబ్బుల గురించి ఆలోచన వచ్చింది. కుక్కని పెంచాను, ఆ కుక్క ఏమైపోయిందో, అయ్యో ఎన్ని చదువులు చదివాను, నానా శాస్త్రము లభ్యసింపగా పురాణంబుల్ విభాగింపగా, ఎన్నో శాస్త్రాలు అభ్యసించాను, పురాణాలని అలా విడదీసి విడదీసి చదివాను, పాఠాలు చెప్పాను, ఎంతమందో చెప్పారు చివరి క్షణాల్లో కాశీకి వెళ్ళి చచ్చిపోతే మోక్షమని, కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు, ఆ మాత్రం జ్ఞానం లేదా నాకు, అయినా దురదృష్టవశాత్తు కాశీని మర్చిపోయి ఇక్కడికి వచ్చి ఒంటరిగా పడిపోయాను, పోని నన్ను చూచి పట్టించుకునే దిక్కు లేదు, ఆడవాళ్ళు వచ్చి రోజు కాళ్ళకి దండం పెడుతుంటే విసుక్కున్నాను భక్తుల్ని, వాళ్ళ దగ్గరే పడిపోయి ఉంటే ఇంత మందు వేసి నన్ను బతికించేవారేమో, నేను అప్పుడు కాశీ వెళ్ళి చచ్చేవాడినేమో, భక్తుల్ని తిట్టాను, అందుకే ఇవాళ నేను దిక్కు లేని చదువు చచ్చిపోతున్నాను, లోపల లోపల కుమిలిపోయాడు వాడు. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు తెలిసినా మీకు, 81 రోజులు అక్కడ వేదన పొందే, అట్ట తిండి లేదు, నోట్లో నీళ్లు పోసేవాడు లేడు, మంచినీళ్లు లేవు, ఎండ వాన చలి అన్నిటికీ తట్టుకుంటూ అనాథ శవంలో చచ్చిపోయాడు అనమాట 81 రోజు. అది మామూలు వేదన కాదండి, ఆసుపత్రిలో మీరు చూసారు లేదు, కొంతమంది అలా కోమలోకి వెళ్ళి ఏ స్పృహలోకి రారు, 2-3 నెలలు తీసుకుంటారే, ఇది భక్త అపచారం, గురుద్రోహం. అందుకే అన్నద్రోహం గురుద్రోహం పితృద్రోహన్నకారయేత్, అన్నద్రోహం చెయ్యకూడదు, అన్నం పెట్టిన వాడిని ఎప్పుడు తిట్టకూడదు పొరపాటు కూడా. ఎవడైనా జీవితంలో ఇంత అన్నం ముద్ద పెట్టాడంటే వాడిని గౌరవించు, అంతేగాని ఆ పెట్టాడు వాడి మొహం, ఏనాడన్నా ఒక్కనాడైనా బూడిద గుమ్మడికాయ కోరేసి పెట్టారా వీడి మొహం అని తిట్టకూడదు. ఏదో వాళ్ళకి తోచింది వాడు పెట్టారు, మాయదారు బూడిద గుమ్మడికాయ పెట్టలేదని తిట్టేస్తామా? ఏది తోస్తే అవకాశం అసలు ఎందుకు పెట్టాలి నన్ను అడిగితే? వాళ్ళు ధర్మశాస్త్రానికి నిబద్ధులై పెడుతున్నారు అన్నదానం మహాదానం అని. నువ్వు కూడా అన్నాన్ని అంత గౌరవించు, అన్నదానం చేసిన వాడిని తిట్టకు. గురుద్రోహం, ఇలా పురాణాలు చెప్పే మాబోటి వాడికి పొరపాటును కూడా బయటికి వెళ్ళక తిట్టకూడదండి. మీకు ఇష్టం లేకపోతే పొగడ్డం మానేయండి, తిట్టడం ఎందుకు మీకు? నన్నంటే నన్నని కాదు, ఎవరినైనా సరే మనకి ఇష్టమైందా భక్తితో వెళ్ళి విందాం, లేదా వాడి మొహం మనకెందుకని దూరంగా పోదాం. ఎవరినైనా ఈ పురాణములు చెప్పే పుణ్యాత్ములను ఎవరినైనా వీలుంటే గౌరవించు తప్ప వాళ్ళకి ద్రోహం చేయకూడదు. ఈ గురుద్రోహం బ్రహ్మద్రోహం కంటే మహాపాపం. అన్నద్రోహం గురుద్రోహం బ్రహ్మద్రోహన్నకార ఎత్తని ఈ మూడింటికి ప్రధానంగా చెప్పారు. ఆఖరణ బ్రహ్మద్రోహం, పురోహితుడిని తిట్టకూడదట, ఎవరినైనా తిట్టచ్చు కానీ అర్చకుడిని పురోహితుడిని బయటికి వెళ్ళాక పొరపాటు కూడా ఆ బోడి ఏం చేయించావు అనకూడదు. వీలుంటే అడిగిన దక్షిణయ్యి గౌరవించు, లేదా ఊరుకో. మిత్రుడైన బ్రహ్మస్థానంలో మన ఇంటికి వస్తే పూజించాలి. మా ఇంటికి దద్దం పెట్టించడానికి వచ్చావా దిక్కుమాలాడా అనకూడదు, బ్రహ్మ అని నమస్కరించు. ఆత్మీయ మిత్రుడైనా సరే ఇప్పుడు కశ్యప్పు నా దగ్గర చదువుకున్న వేద పండితుడు, చిన్న కుర్రాడు. కానీ నేను రేపు పొద్దున తజ్జనం పెట్టించేటప్పుడు మా నాన్నగారికి అతన్ని పూజించి కాళ్ళు కడిగి అన్నం పెట్టాలి. అది స్థానం అటువంటిది. పితృస్థానంలో, విశ్వదేవతా స్థానంలో కూర్చున్న పుణ్యాత్ముల్ని, అలాగే ఇంట్లో యజ్ఞ బ్రహ్మలుగా ఉన్నప్పుడు వాడు చిన్నపిల్లవాడైనా పూజించాలి. లేకపోతే ఇప్పుడు వేదవ్యాసుడు అనుకుని పౌరాణికుడు చిన్నవాడైనా పూజించటంలా, స్థానం వేరు, గురువుల యొక్క విధానం వేరు. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇటువంటి పొరపాటును చేయకూడదు. నేను చేశాను, దానికి ఫలితం అనుభవిస్తున్నాను అని ఏడ్చాడు. ప్రాణం పోదు, ఊపిరి ఆగదు, ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. మంచినీడు పోసేవాళ్ళాడు అనేవాటి మధ్య మధ్యలో కొరకొచ్చేదిట. మహాబాధ గురించి వర్ణించారు ఇక్కడ వేదవ్యాసుల వారు. ప్రాణం పోయే ముందు లక్ష సూదులు గుచ్చుతున్న బాధ కలుగుతుందిట. కోళ్లల్లో గుండు సూదులు ఎర్రగా కాల్చి కస్సు కస్సని పొడుస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో, ఈ ప్రాణం పోయే ముందు అంత బాధ కలుగుతుంది. సుత్తులతో నెత్తి మీద కొడుతూ ఉంటే ఎంత బాధో, తలక ఎలా పగిలిపోతున్నట్టు ఉంటుంది. లక్షల కొలది తేళ్లు తోకలతో కొడుతూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది. వాళ్ళ యవ్వనంలో ఓపిగ్గా ఉన్నప్పుడు మనం రెచ్చిపోయి తిరగకూడదు. అందుకే ప్రాణం పోయేటప్పుడు ముసలితనంలో వచ్చే బాధలు ఇవన్నీ కూడా. అందుకే పదే పదే శంకరాచార్యులు వారు అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీపతే అన్నాడు ఆయన. హాయిగా శరీరం విడిచిపెట్టాలి. మంచం మీద పడుకుని ఆసుపత్రిలో తీసుకు చచ్చిపోతూ వాడేవో డబ్బులు గుంజుతూ ఉంటే, ఇంట్లో వాళ్ళు చేసేవాడు లేక విసుక్కుంటూ ఉంటే ఏళ్ల తరబడి పడి చావడం అంత బాధ మరవట్లేదు. సుఖంగా కూర్చుని మంచి బూరి నిండా నెయ్యేసుకు తిని హరహర మహాదేవ అనుకుని వెళ్ళిపోవాలి. అంతేగాని పడిపోయాడండి, వీడికి చేయలేకపోతున్నాం బాబోయ్, వీడి దుంపదించుతున్నాడని పక్కవాళ్ళు తిట్టుకోకూడదు మనల్ని. మనకు కూడా అది విసుగే. హాయిగా వెళ్ళడం అంత అదృష్టం మరొకట్లేదనమాట. అనాయాసేన మరణం అంటే అది, ఏ ఆయాసం లేకుండా సుఖంగా. పద్మాకర్ గారు ఎంత అదృష్టవంతుడండి. మార్కండేయ పురాణం చెబుతూ, కాశీఖండం చెబుతూ, కాశీలో డామని చచ్చిపోయాడండి. కూర్చున్నోడు కూర్చున్నట్టు పోయాడండి అనిపించుకోవాలి తప్ప ఇంకో రకంగా అనిపించుకోకూడదు. నేను అలాగే పోతాను గ్యారంటీ, నాకు నమ్మకం. ఎన్ని పురాణాలు చెప్పాక సుఖంగా ఇలా పురాణం చెబుతూ ఉండగా మా శబరి లాంటి వాళ్ళు వచ్చి ఇంత బొట్టి పెడతారు, బొట్టి పెట్టగానే నేను వెళ్ళిపోతాను అంతే. ఆ తర్వాత పట్టుకుపోయి శుభ్రంగా గంగలో వదిలేస్తారు. ఎంత సుఖం అండి అది. మీరు కూడా అంతే, సందేహం లేకుండా. అంటే ఇప్పుడు కాదు, నూరేళ్ళు నిండాక. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ సురాతం తగ్గిపోరు. అంచేత నూరేళ్ళు నిండాక హాయిగా పురాణం వింటూ వింటూ మధ్యలో అలా ఉండిపోతారు అనమాట. అక్కయ్యా పురాణం అయిపోయింది, ఇంటికి వెడదామా అని పక్కావిడ తోస్తే అప్పుడు పడిపోతున్నారు అన్నమాట ఈవిడ. అలా వెళ్ళిపోవాలి. అంతేగాని ఎవరి చేత చేయించుకోకూడదు. వినా దైన్యైన జీవితం, జీవితంలో ఎప్పుడు ఇతరుల దగ్గరికి వెళ్ళి యాచించి బతకూడదు. హాయిగా మన చెయ్యి పైరుండాలి తప్ప రేపు పొద్దున అన్నం లేదండి, ఓ 10 రూపాయలు ఇవ్వండి అని అడుక్కునే స్థితి మాత్రం భగవంతుడు ఎవరికి ఇవ్వకూడదు. అదనమాట దైన్యము లేకుండా జీవించడం అంటే. శరీరం విడిచిపెట్టాక నీలో కలుపుకో నన్ను, సాయుధ్యం అంటే అది. ఇంకా ఈశ్వరుడే మనం, ఆయనకి మనకి భేదం లేదు. ఆ స్థితిని ఇమ్మని అడిగాట. మే నా కొరకు పార్వతీపతి, ఓ పార్వతీ వల్లభ దేహి ఇమ్ము అన్నాడు. ఇది నాకు అంతటి ఆదిశంకరుడు కూడా. అందుకని చెబుతున్నా అనమాట, 81 రోజులు ఈయన పడిన బాధ రాశారు ఆయన. కాళ్ళు కదలవు, చీమల మీద కుట్టేసాయి, అప్పుడప్పుడు పాటు పెడుతున్న పావులు పాకాయి, సరీసృపాలు వెళ్ళిపోతున్నాయి, నీళ్లు పొంగి మీదకొచ్చాయి, చలి జ్వరం భయంకరమైన వేదన అనుభవించాడు. అదృష్టం ఏమిటో తెలిసినండి మీకు. ఈయన చివరి రోజులో పశ్చాత్తాపడ్డాడు కదా, నేను చదువుకున్నాను, డబ్బు పాడు చేసుకున్నాను, అనవసరంగా అచ్చేసాను ఇచ్చేసాను అనుకున్నాడు. అందుకని యాత్రలకు వచ్చాడు. కాశీ వెళ్ళాడు, సరయూ నదికి వెళ్ళాడు, ప్రయాగ వెళ్ళాడు, ఉజ్జయిని వెళ్ళాడు, కంచి వెళ్ళాడు, ద్వారకా వెళ్ళాడు, ఇప్పుడు హరిద్వారం. ఇది కూడా సప్తమోక్షపురాల్లో ఒకటి. కాకపోతే చెప్పగా భక్తుల్ని విసుక్కున్న కారణం చేతేమో కష్టం ఇక్కడ అనుభవించాడు దుర్మరణం. చివరిలో ఇక 2-3 రోజుల్లో ప్రాణం పోతుందరగా లోపల లోపల తెలియకుండానే పశ్చాత్తాపం కలిగిందిట. అనవసరంగా మా ఆవిడ ఏమైపోతుంది, తోటలో ఆస్తులు ఏమైపోతాయి, దొడ్లో బంగారం ఏమైపోతుంది, కుక్క ఏమైపోతుంది, నక్క ఏమైపోతుంది అనుకుంటున్నాను. ఇవన్నీ మన కూడా వస్తాయా రమ్మంటే చివరికి మన వెంట వచ్చేది మనం చేసిన పుణ్యం ఒక్కటే. అందుకని కర్మానుగో గచ్చతి జీవ ఏకః, జీవుడు ఒక్కడే కర్మను అనుసరించి వెడతాడు. అసలే ఇప్పటికే దుష్కర్మలు చేశాను, మళ్ళీ ఎందుకు వాళ్ళని తలుచుకోవడం, చచ్చే ముందు పెళ్ళాన్ని తలుచుకుంటే వచ్చేదంలో పెళ్ళం జన్మగా ఎత్తుతాడు, పెళ్ళానికి మళ్ళీ ఇంకో ఏదో రుణం తీర్చుకోవడానికి పుడతాడు. ఇవి తలుచుకోకూడదు అనుకుని వెంటనే ఏం చేశాడు, హరహర మహాదేవ, శంభో శంకర, నారాయణ ఈశ్వర. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, ఒకసారి శివనామం, ఒకసారి కేశవనామం, శివ కేశవ హరి హర. ఈ విధంగా హరయే నమః హరియే నమః, ఈ విధంగా నిరంతరం కూడా హరాయ నమః హరయే నమః హరాయ నమః హరయే నమః అనుకుంటూ గడిపాడు. 2 రోజులు మాత్రం శివకేశవులకు అభేదం పాటిస్తూ ఇటు శివాయ నమః కేశవాయ నమః అన్నాడు. అప్పుడు జరిగింది తమాషా, దాంతో శరీరంలో ఉన్న బాధ అంతా పోయింది. అప్పటిదాకా సూదులు గుచ్చుతున్నట్టు, తలకాయ పగిలిపోతున్నట్టు, మాడు పగులుతున్నట్టు, నోట్లో నాలుక పిడచగట్టుకుపోతున్నట్టు కలిగిన బాధ అంతా పోయి ఆహ్లాదం అయ్యింది, శరీరానికి సంతోషం కలిగింది, ఇంద్రియాల నిగ్రహం వచ్చింది, ఆకలి పోయింది, బాధ పోయింది, మెడ తిరగడం పోయింది, చిటుక్కులు పోయింది ప్రాణం. రాయడం కూడా శ్రీనాథుడు చిట్టుకున్న ప్రాణంబు విడిచే శివ శర్మయటం, చిటుక్కును విడిచిపెట్టేశాడు అన్నమాట. అందుకని భగవన్నామం చెయ్యాలి, భగవత్ కథ వినాలి, వింటే హాయిగా వెళ్ళిపోతాం. ఉన్నతకాలం హాయిగా ఉంటాం, వెళ్ళిపోయాక అంత హాయిగా పోతాం, సందేహం లేకుండా. అలా ప్రాణం పోయింది. చివరి క్షణంలో ఆఖరణ హరి అన్నాడు, హరి అనగానే హరిం అన్నాడు. అప్పుడు జరిగిందో తమాషా,
అసితంభోధరవర్ణులు అష్టదళ పద్మనేత్రులు ఉరుభద్రాకారులు ఆజానుబాహులు ఇరువురు అతని నేత్రంబులకు కానబడిరి.
అప్పుడు ఇద్దరు మహాపురుషులు ఈ శివశర్మ ప్రాణమునకు కనపడ్డారు, అతని జీవాత్మకి కనపడ్డారు. వాళ్ళు ఎలా ఉన్నారు, నల్లగా మేఘఛాయ శరీరంతో ఉన్నారు, నీల మేఘఛాయ శరీరులు అంటే విష్ణువులో ఉన్నారు. వాళ్ళకి 4 చేతులు ఉన్నాయి, శంఖం చక్రం గదా పద్మాలు పట్టుకున్నారు, మంచి కిరీటాలు ధరించారు, చెవులకు మకర కుండలాలు ధరించారు, నడుముకి వడ్డాణం పెట్టుకున్నారు, చేతులకి కంకణాలు వేసుకున్నారు, కాళ్ళకి గజ్జెలు పెట్టుకున్నారు, పసుపచ్చని బట్టలు కట్టుకున్నారు, అందమైన తామర పువ్వు రేకుల్లాంటి కళ్ళు కలిగి ఉన్నారు, ఈ చేతులు మోకాళ్ళ వరకు వెళ్లాడుతున్నాయి కనుక ఆజానుబాహులు, మంచి శుభస్థితిలో ఉన్నారు, వారిని చూచిన వారికి ఆనందం తప్ప దుఃఖం కలగదు. అటువంటి మహాపురుషులు ఇద్దరు ఈ అత్యద్భుతమైన దివ్య విమానంలో ప్రత్యక్షమయ్యారు.